Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Radha Krishna Chandra Hare Jaya Jagannada Jaya Jagannada Baladeva Jaya Subhadra Maye
पाद की राधा कृष्ण चंद्र भगवान की राधा गोपीनाथ की राधा पार्थ शारद की जगन्नाथ बलदेव सुभद्रमा की गोविंद श्रीनिवास की गौरिकाय की हरिनाम संकीर्तन की गंधराज श्रीमद भागवतम की निताय गौर प्रेमनंदे हरि हरि को ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायमधीरये नस्तप्रायेश भद्रेषु नित्यं भागवत सेवयां भगवती उत्तम श्लोके भक्ति भवति नैष्ठिकी हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता सदा कांता नमोस्तुते सत्कांचन गौरांगी राधे वृंदावनेश्वरी ऋषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुद्धृत्य कृपासिन्धुभ्येन च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः చదువుతున్నది శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం అధ్యాయం 26 శ్లోకం 37 చాలనం వ్యూహనం ప్రాప్తి ശാലനം വ്യൂഹനം പ്രാപ്തേ നേതൃത്വം ദ്രവ്യശബ്ദയോ നേതൃത്വം ദ്രവ്യശബ്ദയോ സർവേന്ദ്രിയാണമാത്മത്വം സർവേന്ദ്രിയാണമാത്മത്വം വായോ കർമാവിലക്ഷണം വായോ കർമാവിലക്ഷണം ട്രാൻസ്ലേഷൻ ചാലനം ചലനമോ വ്യൂഹനം മിശ്രണമോ പ്രാപ്തി കളിയിപ്പയുട നേതൃത്വം മോസ്പനിപ്പോവുക ദ്രവ്യശബ്ദയോ ശബ്ദാദി വിഷയമുലനു സർവ ഇന്ദ്രിയാണം സർവേന്ദ്രിയമുള യൊക്ക ആത്മത്വം കർമ്മക്കു ദോഹദപ്പെടു പടുന്നു കർമ്മക്കു ദോഹദപ്പെടുക വായോ വായുവു കർമ്മ കർമ്മലക്ഷേ അഖിലക്ഷണം വിശേഷ ലക്ഷണമുലു దీనికి అర్థము భాష్యము చెప్పినది శ్రీ భక్తి విరాంత స్వామి శిల ప్రభుపాద్ శిల ప్రభుపాద్ చలనము మిక్షణము శబ్దాది ఇంద్రియానుభూతులను కలిగించుట ఇతర ఇంద్రియములు చక్కగా పనిచేయుటకు దోహదపడుట ఎందు వాయువు యొక్క కార్యము ప్రదర్శితమగును. భాష్యం చెట్టు కొమ్మలు కదిలినప్పుడు లేదా నేలపైనున్న ఎండుటాకులు కుప్పగా దగ్గరైనప్పుడు వాయువు యొక్క కర్మను మనము అనుభూతమనర్చుకునవచ్చు. అదేవిధముగా వాయువు కర్మ వలననే దేహము కదులుచున్నది. వాయుచలనములకు నిరోధము ఏర్పడినప్పుడు ఎక్కువ రోగములు కలుగును. పక్షవాతము నరాల బలహీనత పిచ్చితనము మరొక వ్యాధులు తగినంత వాయుచలనము లేకపోవటం వలననే కలుగును. ఆయుర్వేద పద్ధతిలో వాయుచలనము ఆధారములనే వైద్యము చేయబడుచుండును. తొలి నుండియే వాయుచలనమును గూర్చి శ్రద్ధ వహించినచో అటువంటి రోగములు కలుగనే కలగవు. కనుక ఆయుర్వేదము నుండి మరియు శ్రీమద్ భాగవతము నుండి స్పష్టమగునదేమనగా కేవలము వాయువు కారణమననే అంతర్భాగ్యములందు అనేకములైన కర్మలు జరిగిపోవచ్చున్నవి. ఆ వాయుచలనములో ఏదేమీ కొద్ది లోపము కలిగినచో ఆ కర్మలు జరగదు. ఇచ్చట నేతృత్వం ద్రవ్య శబ్దయో అని స్పష్టముగా చెప్పబడినది. అనగా కర్మపై ఆధిపత్యము కేవలము వాయువు కారణముననే జరుగుతున్నది. వాయుచలనము స్తంభించినచో శబ్దములు విన్న తిరపయు శబ్దము వచ్చిన చోటికి వెళ్ళగాలం. ఎవరైనా మనను పిలిచినప్పుడు వాయుచలనము కారణములనే ఆ శబ్దము మనకు వినిపించును. తిదప శబ్దము వచ్చిన చోటకు మనము వెడలట సంభవించును. ఇవన్నీ వాయుచలనము కారణములనే సంభవమని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. వాసన చూడగలుగుతాయి వాయువు కారణముననే జరుగుతున్నది. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజన శలాకయాం చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణభ్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి విదాంత స్వామినికి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్య దేశకారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ భాస్కరి గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలనం వ్యూహనం ప్రాప్తి నేతృత్వం ద్రవ్యశబ్దయో సర్వేంద్రియాణామాత్మన్త్వం వాయో కర్మా విలక్షణం. చలనము నిశ్శమము శబ్దాది ఇంద్రియానుభూతులను కలిగించుట, ఇతర ఇంద్రియములు చక్కగా పనిచేయుటకు దోహదపడుట ఎందు వాయువు యొక్క కార్యము ప్రదర్శితమగును. ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ప్రత్యేకించి రకరకాల కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యకలాపాలన్నీ కూడా జరగడానికి భగవంతుడు సృష్టించినటువంటి మూలమైనటువంటి ఉదాహరణకి సూర్యుడు చంద్రుడు వాయువు తర్వాత ఈ భూమి నీరు ఇవన్నీ కూడా జీవుడు జీవించడానికి అనుకూలతను కలిగించేటువంటి ఎలిమెంట్స్ పదార్థాలన్నింటినీ కూడా భగవంతుడు సృష్టించాడు అన్నమాట. ఊహించుకోండి వాయువే లేదు అనుకోండి, మనం ఎట్లా జీవిస్తాం? తర్వాత ఆక్సిజన్ని మనం పీల్చినప్పుడు మన రక్తంలో కూడా శరీరం అంతా ప్రవహించేటువంటి రక్తంలో కూడా ఆక్సిజన్ పర్సంటేజ్ ఉండాలి అన్నమాట. ఉన్నప్పుడే ఈ అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గుతుందో అప్పుడు ఈ అవయవాలన్నీ కూడా పర్ఫార్మెన్స్ తగ్గుతూ వస్తుంది. సో అల్టిమేట్గా ప్రతిదానికి మూలం ఏంటి అంటే వాయువు. అందుకనే మధ్య సంప్రదాయంలో కూడా వాళ్ళు ఏం చెప్తారు అంటే హరి సర్వోత్తమ. హరి అంటే విష్ణు కృష్ణుడు, సర్వోత్తమ. వాయువు జీవోత్తమ, జీవుల్లోకి ఉత్తముడు వచ్చి వాయువు అన్నమాట. సర్వజీవులకు కూడా జీవ ఆధారం ఆ వాయువు. ఇంతకుముందు ఆయుర్వేద అన్నటువంటిది కూడా ఈ యొక్క వాయువుని బట్టే వైద్యం అంతా కూడా ఉంది. నాకు ఒకసారి ఈ ఫేస్ మీద స్కిన్ ప్రాబ్లం అవుతుందన్నమాట. అంటే ఎక్కువగా ఈ ఫ్లడ్ లైట్స్ ముందు ప్రోగ్రామ్స్లో వాటిలో ఉండడం స్కిన్ సెన్సిటివ్ అయింది, అప్పుడప్పుడు బాయిల్స్ లాగా వస్తాను. నాకు అది ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు. ఈ అలోపతి డాక్టర్స్ దగ్గర చూపిస్తే వాళ్ళు కారణం అన్నీ బాగానే ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు చెప్పలేకపోయారు. బాంబేలో ఏదో మీటింగ్స్కి వెళ్ళి అక్కడ భక్తి వేదాంత హాస్పిటల్, మన భక్తి వేదాంత హాస్పిటల్లోనే ఒక ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ ఉందండి, తర్వాత ఫైనల్ గా ఒక డివోటీ సజెస్ట్ చేశారు, ఈ ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా కొంచెం చూపించండి. అతని దగ్గరికి వెళ్తే ఏం లేదు, చెయ్యట పట్టుకున్నాడు, నాడి ఎట పట్టుకున్నాడు అన్న పట్టుకొని ప్రాబ్లం ఏంటో చెప్పేశాడు. వీళ్ళు దగ్గర దగ్గర 3,500-4,000 రూపాయలు టెస్ట్లన్నీ రాసి ఏం లేదన్నారు. అతను జస్ట్ చేయి పట్టుకొని ప్రాబ్లం ఏంటి అని చెప్పేశాడు అనమాట. ప్రాబ్లం ఏంటని చెప్పేశాడు. సో ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే, ఇప్పుడు మనం స్కానింగ్ మిషన్ లో 5,000 రూపాయలు పెట్టి బాడీ అంతా స్కాన్ చేయించుకొని అది ఇది, కానీ ఇంతకుముందు ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాళ్ళు ఏంటి అంటే, చెయ్యి ఉడికి నాడి పట్టుకొని వాళ్ళు ఏ ఆర్గాన్ మీకు సరిగ్గా లేదు బాడీలో అనేటువంటిది స్కానింగ్ దీనికి ఏం లేకుండా సింపుల్ గా చెప్పేసేవాళ్ళు. తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ యొక్క శ్వాస కూడా సక్రమంగా ఉందా లేదా అనేటువంటిది కూడా తల్లి యొక్క నాడి పట్టుకొని వాళ్ళు చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి మిషన్లు, ప్రతిదానికి టెస్ట్లు, వాడు దగ్గరని పోతే 2,000 రూపాయలు 3,000 రూపాయలు బిల్ అనమాట. ఈ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఆ టెస్ట్ పొరపాటున మిషన్ కానీ చెడిపోయి ఉంటే టెస్ట్ కానీ రాంగ్ వస్తే వీడు చేశాడు అనమాట. అది కూడా వీడి కర్మ. సో ఇంతకు ముందు రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ. ఇన్వెస్ట్మెంట్ ఒకటేనమాట, ప్యూరిటీ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్, పవిత్రత ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్, మిషన్లు అది ఇది, లైఫ్ చాలా కాంప్లికేటెడ్ అనమాట, చాలా కాంప్లికేటెడ్. నిన్న కూడా నేను భాగవతంలో చేస్తూ రాజమండ్రిలో చెప్తూ ఉన్నానండి. ఈరోజు మనం భగవంతుడు ఇవన్నీ తను సృష్టించకుండా ఉండి ఉంటే మనం అసలు మనుగడే లేదు, అసలు అడుగు తీసి అడుగు పెట్టేటువంటి పరిస్థితే లేదు. ఇప్పుడు సూర్యకాంతి వల్ల ఎన్ని ప్రక్రియలు జరుగుతాయి. అతను చెప్పి చంద్రుడు అంత లైటింగ్ లేదని చెప్పి ఆయన ఏమైనా తక్కువ ఉందా అంటే, నువ్వు తినే ప్రతి వెజిటబుల్స్ కూడా చంద్రకిరణాలే మూల కారణం. సో ఇవన్నీ కూడా ఎవరు సృష్టించారు? ఆర్టిఫిషియల్ గా నువ్వు సూర్యరశ్మిని రప్పించాలంటే ఇంత పెద్ద సూర్యరశ్మి కుదురుతుందా? ఇప్పుడు చలికాలం అంతా కూడా వరల్డ్ అంతా ఏసీ అయిపోయింది. ఒక ఏసీ మిషన్ కొనాలంటే 35,000-40,000 రూపాయలు, వరల్డ్ అంతా కరెంట్ అవుతుంది. తర్వాత దాని నుంచి వచ్చేటువంటి ఒక పక్క నీకేమో చల్లదనం వస్తుంది, ఆ మిషన్ వెనకాల ఉండే వాడికేమో వాడికి వాతావరణ కాలుష్యం అన్నమాట. కానీ భగవంతుడు చలికాలం వస్తే హోల్ వరల్డ్ మొత్తం సూపర్ ఏసీ చేసి వస్తాడని, ఎంత పెద్ద మిషన్ ఉందా అండి. సో అందుకనే ప్రభుపాదు గారు ఏం చెప్తారంటే, నిజమైనటువంటి భక్తుడు ఎవరు అంటే, ప్రతి ప్రక్రియలో కూడా ఆ భగవంతుని యొక్క ప్రమేయాన్ని చూడగలిగిన వాడు నిజమైనటువంటి భక్తుడు. ప్రతి దాని వెనకాల భగవంతుని యొక్క ప్రమేయం ఉంది, ఆయన యొక్క ఆదేశం మేరకు ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉంది, ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఒక అతను గ్లాస్ కనుక్కున్నాడు అంట. కనుక్కుంటే ఒక భక్తుడు ఉండి భగవంతుడు వల్ల నువ్వు కనుక్కున్నావు అన్నాడు. అతనికి ఎక్కడ నేను కోపం వచ్చిందంట, నేను కనుక్కుంటే మధ్యలో భగవంతుడు నేను తీసుకొస్తా ఉన్నాను అంట, మధ్యలో భగవంతుడు నేను తీసుకొస్తాను. సృష్టిలో ఉండేదాని నుంచే కదా నువ్వు కనుక్కున్నావు, మరి ఆ సృష్టిలో ఉండేది ఎవరు సృష్టించారు? భగవంతుడే కదా సృష్టించాను, మరి భగవంతుని గుర్తు తెచ్చుకోవడంలో తప్పేంటి? నూనో నేను ఈ గ్లాస్ తయారు చేశాను, భగవంతుడి మధ్యలో ఎందుకు వస్తాడు, తీసుకురావద్దు అన్నాడు. అప్పుడు ఈ భక్తుడు ఏమండి, నువ్వు ఎక్కడ తయారు చేసావు దీన్ని అన్నాడు, నువ్వు ఎక్కడ తయారు చేసావు దీన్ని. సో స్టాండ్ పార్టికల్స్ తోటి గ్లాస్ చేస్తారు అన్నమాట. సో అప్పుడు ఈ స్టాండ్ పార్టికల్స్ తోటి నేను గ్లాస్ చేశాను అన్నాడంట. అప్పుడు ఈ భక్తుడు అన్నాడంట, ఓకే ఆ స్టాండ్ ఉపయోగించకుండా నువ్వు గ్లాస్ తయారు చేయి, అప్పుడు నేను భగవంతుని గుర్తు చేయను అన్నాడంట. స్టాండ్ ఎవరు ఉంటే స్టాండ్ ఎవరు ఇచ్చారు, ఇతకెవరు సృష్టించారు? భగవంతుడు. అది ఉపయోగించకుండా నువ్వు గ్లాస్ తయారు చేయి, అప్పుడు నేను మధ్యలో భగవంతుని తీసుకురాను, నిన్నే పొగుడుతాను, నిన్నే పొగుడుతాను. సో ఇది చాలా మూర్ఖత్వం అనమాట. ఏంటి మూర్ఖత్వం అంటే, మనం ప్రతిదీ కూడా ఆ భగవంతుని యొక్క ప్రమేయం లేకుండా ఏది జరగదు ఈ సృష్టిలో.
ఏది జరగదు. అందుకనే ప్రభుత్వాలు వర్తిస్తారు, ఎంత గొప్ప సైంటిస్ట్ ఏది కనుక్కున్నా కానీ ఆ కనుక్కునేటువంటి బుర్రని కనుక్కున్న వాడి గురించి మర్చిపోవద్దు అని. ఆ సైంటిస్ట్ బుర్రను కనుక్కున్నారు భగవంతుడు, ఆ బుర్రని ఎవరు సృష్టించారు భగవంతుడు, నువ్వు అతన్ని మర్చిపోకూడదు. బా సైంటిస్ట్ ఇక్కడ కనుక్కున్నాడు, ఇక్కడ చేశాడు, అది చేశాడు, మరి ఆ సైంటిస్ట్ బుర్రను ఎవరు తయారు చేశారు అది మర్చిపోకూడదు. ఈ సృష్టిలో ఉన్నదాన్నే అటు ఇటు మ్యానిపులేట్ చేసి వీడు ఏదైనా కనుక్కుంటున్నాడు, కానీ వీడి స్వంతంగా కనుక్కునేదేం లేదు. నేను ప్రతిక్షణంగా ఒక గడ్డిపోసి చూస్తూ ఉంటాడు అనమాట ఒక వ్యక్తి, ఉన్నట్టుండి ఒక ఫైన్ డే ఒక రోజు ఆ గడ్డిని కోసేసి ప్రపంచానికి చూపించి దిస్ ఇస్ గ్రాస్ అంటాడు. అందరూ కూడా వీడు కనుక్కున్నాడు. తర్వాత ఆయనకి గ్రాస్ నిర్వహణకు పేరు పెడతారు, ఎందుకంటే గ్రాస్ కనుక్కున్నాడు బాబు. ఇప్పుడు ఆయన ఎక్కడ గడ్డి ఎవరు సృష్టించాడు? భగవంతుడు సృష్టించాడు. తర్వాత సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఆకుకి ప్రతి జీవికి ఆ సృష్టి సక్రమంగా నడవడానికి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది అన్నమాట, కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈరోజు మనం గోవధ చేయొద్దు అంటాం, గోవధ చేయొద్దు అంటాం. గోవులు ఎంత సమాజంలో ఎక్కువగా ఉంటే అంత సమాజ వాతావరణము పవిత్రంగా ఉంటుంది. ఎందువల్ల మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా గోవు తీర్చేసుకుని మనకు ఆక్సిజన్ ఇస్తుంది అన్నమాట. అవి ఎంత ఎక్కువగా సమాజంలో ఉంటాయో గోవులు, అంత ఎక్కువ సమాజ వాతావరణము మానవుడికి అనుకూలంగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, జస్ట్ పాలే గోవు ఇచ్చేటువంటి పాలే మనకు ఉపయోగించడం అనుకుంటాం, పాలే కాదు అది ఇచ్చే వాయువు కూడా మానవుడు జీవించడానికి అనుకూలమైనటువంటి వాయువుని గోవు ఇస్తుంది అన్నమాట, అనుకూలమైనటువంటి వాయువుని ఇస్తుంది. ఈరోజు ఎవరికి ఇవన్నీ కూడా తెలియదు. మనం గోవుని విపరీతంగా చంపుకుంటూ పోతే న్యాచురల్గా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి వాతావరణాన్ని ప్యూరిఫై చేసేటువంటి ఒక గోడను కొనుక్కుంటే ఒక మిషన్ మనం కోల్పోతా ఉన్నాం, ఒక మిషన్ కోల్పోతా ఉన్నాం. కానీ ఈ మూర్ఖులు రోజులైన వేసరికి భూమి మీద గోడలు విడిపించడానికి గాలి ఉండదు, మంచి గాలి ఉండదు. సో భగవంతుడు గోడలు అన్నటువంటి ఒక జీవిని భగవంతుడు సృష్టించాడు. అదేంటి అంటే దాని యొక్క జీవితం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మానవాళికి ఎక్కడ సపోర్ట్ చేయాలా అనే దానికోసమే దేవుడు, ఇంక వేరే దానికి దేనికోసం లేదు. కానీ దాని మెకానిజం మనకేం తెలియదు. పాలివట్ లేదని చెప్పి మన పీకల కోసం తినేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో ఏదైతే జీవి మన ప్రయత్నం కోసం ఉందో ఆ జీవి యొక్క ఎందుకు తెలియక దాన్ని మనం వర్ణించేస్తే అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అది మీకు ఏమైనా ఫ్రెండ్ వచ్చారు మీకు సహాయం చేయడానికి, మీరు అతను సహాయం చేయడానికి వచ్చినట్టు మీకు తెలియక మీరు అతను హెల్ప్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది. మీరు అమెరికాలో ఒక తెల్ల జాతీయ ఒక రెస్టారెంట్కి వెళ్ళాడంట. రెస్టారెంట్కి వెళ్తే ఒక నల్ల జాతీయుడు ఆ రెస్టారెంట్లో ఒక కార్నర్లో కూర్చోనున్నాడు. ఆయన చూడగలిగి తెల్ల జాతీయుడికి ఎక్కడని ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. ఇరిటేషన్ వచ్చేసి అక్కడ కౌంటర్లో ఉన్న క్యాషియర్తో చెప్పాడంట, ఈ రెస్టారెంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఫ్రీ మీల్, వాళ్ళు ఏం కావాలంటే సప్లై చేయండి, డబ్బులు ఏం కడతా అన్నాడు. క్యాషియర్ అన్నాడంటే ఫస్ట్ డబ్బులు ఇవ్వండి అన్నాడు. ఈ డబ్బులు ఇచ్చేస్తారు మొత్తం అందరికీ, మీరు సప్లై చేస్తారు. ఆ నల్ల జాతీయుడి దగ్గరికి వెళ్ళి చూసావా, నీకు మాత్రం మెట్టు కూడా పెట్టాను నేను అన్నాడండి. నవ్వుదాకేది ఒక నవ్వు నవ్వి థ్యాంక్ యూ అన్నాడండి. మళ్ళా వీడికి నేను ఇంత ఇన్సల్ట్ చేసినా కానీ థ్యాంక్ యూ అని నవ్వుతూ చెప్తున్నాడు వీడు అని చెప్పి మళ్ళా కోపం వచ్చేసి, ఇప్పుడు ఓన్లీ ఫుడ్ కాదు ఈవెన్ డ్రింక్స్ కూడా ఫ్రీ అందరికీ, వాళ్ళు ఏమేమి తాగుతారో ఇచ్చేయండి, ఏమేమి తింటారో ఇచ్చేయండి అని మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తాడంట. డబ్బులు ఇచ్చేస్తే అదంతా సర్వ్ అయిపోయిన తర్వాత మళ్ళా నల్లజాతీయ దగ్గరికి వెళ్ళిపోయి చూస్తావా హౌ ఐ ఇన్సల్ట్ అడ్ యూ అన్నాడంట. ఆడు ఒక నవ్వు నవ్వి థ్యాంక్ యూ అన్నాడంట. వీడికి ఏం అర్థం కాలేదు. ఆ క్యాషియర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన అంత అవమానించినా కానీ వాడు ఒక లవ్ నా చేసి థ్యాంక్ యూ అంటున్నాడు ఏంటి నాన్ సెన్స్ది అని అంటారు. అప్పుడు ఆ క్యాషియర్ చెప్పాడంట, హీఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ రెస్టారెంట్ అన్నాడు అంటే. వాడి రెస్టారెంట్ ఓనర్, నువ్వు ఇంత దిగు చేస్తుంటే ఇంకా థ్యాంక్ చెప్తా ఏం చెప్తాను నీకు. మన ఇంటికి అంటే ఒక్కసారి శత్రుత్వంలో ఫేవర్స్ చేస్తామంటాం కొంతమందికి, శత్రుత్వంలో ఫేవర్స్ చేస్తా ఉంటాం. సో మనం క్రియేటివ్ అంటే అజ్ఞానంలో మనకు మనం ఫేవర్ చేసుకోవట్లేదు. ఎందువల్లంటే ఈ ప్రకృతిని మనం వినాశనానికి ఈ ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నాం. గోవులను వధించడం, చెట్లను కొట్టేయడం, తర్వాత ఈ యొక్క వాహనాలు, తర్వాత ఈ కర్మాగారాలు, వీటన్నిటి వల్ల సమాజంలో పొల్యూషన్ని పెంచడం. నన్ను జస్ట్ మధుశ్యాం ప్రభుకి నేను ఒకటి చూపిస్తాను. ఒక పేరు ఎవరో ఒక ఆయన ఒక చిన్న బకెట్లో వేసి మినరల్ వాటర్ దాని మీద పోస్తే ఆ తేలు గిలగిలగిలని కొట్టుకుంటా ఉంది. అంటే మినరల్ వాటర్ యొక్క పవర్ ఏంటో చూడండి, తేలు గిలగిల కొట్టుకుంటుందంటే. తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఆ నీళ్లు వంపేసి ఆయన కోకో కోలా పోతాడు, అది ఫ్యూ సెకండ్స్లో చచ్చిపోయింది. కోకో కోలా పోతుంది తేలి నల్లా తేలు విషయం విపరీతంగా ఉంటుంది దాన్ని. కోకో కోలా దాని మీద పోయింది అనేది చచ్చిపోయింది అది. మనం దాన్ని కడుపులో శుభ్రంగా బాటిల్స్ డబ్బులు ఇచ్చేసి కడుపులోకి పోపించుకొని ఏం చేస్తా ఉన్నాం. సో ఈ రోజుల్లో మనిషి ఏంటి అంటే వీడు మాయాసుఖం అనమాట. దీన్ని ప్రభుపాదులు వారు చెప్పారు, మాయాసుఖం. అది సుఖంలాగా కనిపిస్తుంది కానీ అది సుఖం కాదు, అది వీడికి వినాశనానికి దారితీస్తున్నది. వీడు తాగేటప్పుడు ఆ నాలుగుకి రుచి చూస్తూ ఉన్నాడు, అది కడుపులో పోయిన తర్వాత ఏం చేస్తుంది అనేటువంటిది అర్థం కావట్లేదు. అని తాగేది వాడు అది కడుపులో పోయిన తర్వాత ఏం చేస్తుంది వాడికి అర్థం కావట్లేదు, వాడికి అర్థం కావట్లేదు అన్నమాట. సో ప్రతిదీ మీరు తినేటువంటి ఆహారం తీసుకోండి కంప్లీట్ దాంట్లో కెమికల్స్ అనమాట. మీరు అది చిన్నవాడు ఏమవుతాడో నాకు అనవసరం. పుస్తకాలు ఉంటే వెయిట్ బాగా రావాలి, దానికి కెమికల్స్ వేయాలి, వెయిట్ బాగా రావాలి. తర్వాత ఈరోజు ఈ పుస్తకాయ ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్కి అనువుగా ఉండడం కోసం వాళ్ళు జన్యుపరమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి పుస్తకాయ ఎక్కడంటే బాక్స్ లాగా ఉంటుంది భవిష్యత్తులో. అంటే వాడికి కార్టన్ బాక్స్లో ప్యాక్ చేయడానికి అనువుగా వీటికి సైజ్లో పుస్తకాలు పెరుగుతుంది. దాన్ని ఏం చేస్తానంటే బాక్సులుగా వాడు పెట్టలేదు. వీటికి ఇప్పుడు మొబైల్ షేప్లో ఉంటే ట్రాన్స్పోర్టేషన్ కష్టంగా ఉంది, అందుకనే వాడు ఏం చేస్తున్నాడంటే అది బాక్స్ షేప్. ఆ చిన్నవాడు కఫీన్ బాక్స్లోకి వెళ్తారు తర్వాత. ఈ పాశ్చాత్య దేశాల్లో సలాన్ని దేంట్లో పెడతారు, బాక్స్ కఫీన్ ఆ బాక్స్లో పెడతారన్నమాట. సో వీడు ఆ బాక్స్ పుస్తకాయ తిని బాక్స్లోకి వెళ్ళిపోతాడు అన్నమాట. ఉన్నాడంటే అది ఆ చేతికి రావడానికి వీడు ఎంతో కెమికల్ ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నాడు. మరి తినేవాడి పరిస్థితి దారుణమైపోతుంది. సింపుల్ వే ఆఫ్ లైఫ్ సార్. ఒక ఆవు పెట్టుకుని దాని నుంచి వచ్చే పేడ పొలంలో చల్లుకొని దాంట్లో వచ్చే పంట నువ్వు తిను, ఆ పంట నుంచి వచ్చిన వ్యర్థం మళ్ళీ ఆవుకు తినిపించు, మళ్ళీ రొటేషన్ అనమాట. నువ్వు దానికి ఏం పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పొలం నుంచి వచ్చిన వ్యర్థము ఆవుకు తినిపించు, అది పాలు ఇస్తుంది, నీకు పేడ ఇస్తుంది, ఆ పేడ పొలంలో జోలు, ఆ పంట వస్తుంది, పంట హ్యాపీగా తిన్నావు. నువ్వు అల్టిమేట్గా నువ్వేంటి లైఫ్ తినాల్సింది, ఏం చేయాలి లైఫ్లో? తినాలా, నీడ కావాలా, బట్ట కట్టుకోవాలా, భగవంతుని సేవించాలా, మోక్షాన్ని పొందాలా? అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఈ టెక్నాలజీ అంతా దీనికి, వీటన్నిటినీ ఉపయోగించి నువ్వేం సాధించావు? ప్రభుపాదులు వారు ఒకరోజు సైంటిస్ట్ ఒక ఆయన చాలా డిస్కపై వచ్చేస్తున్నాను ప్రభుపాదులు వారి. ప్రభుపాద్ యూఆర్ ఆల్వేస్ సేయింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ యానిమల్స్, యానిమల్స్ కర్మహీన పశుహీతమాన. ధర్మాన్ని పాటించకపోతే మీరు పశువుతో సమానం, పశువుతో సమానం అని చెప్పి మీరు యానిమల్స్తో కంపేర్ చేస్తున్నారు. మేము ఎంత అడ్వాన్స్ అయిపోయాం, ఎంత టెక్నాలజీ కనుక్కున్నాం, మమ్మల్ని మీరు జంతువులతో పోల్చడం ఇదేం సమంజసంగా లేదా? ప్రభుపాదు గారు కూల్గా అడుగుతారు అన్నారు, నువ్వు జంతువులు చేసే కనికన్నా ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా చేస్తున్నావా అన్నాను. ఇప్పటి మీ నన్ను ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంప్రదించడం వీటిల్లో కూడా యువర్ ఇన్ఫీరియర్. నువ్వు వీటిలో కూడా నువ్వు తక్కువ. ఎందువల్లంటే తినడం యు కెనాట్ ఛాలెంజ్ పిగ్ పందిలితో నువ్వు పోటీ పడలేవు. అది చూడండి, ఎప్పుడన్నా కాముగా ఉంటుందేమో కనుక్కున్నప్పుడు, లేక మేలుకొని ఉంటే నాన్న చెప్ప తింటా ఉంటుంది అన్నమాట. ఎవ్రీథింగ్ దానికి 24 అవర్స్ పెట్టకుండా తింటానే ఉంటుంది. నువ్వు పోటీ పడు పందితోటి. నిద్రించడం ఎలుగుబంటు 6 నెలలు నిద్రపోద్దు అంటారు ధృవాల్లో, ఇక్కడ ఉండేదైతే 7 రోజులు పోద్దు అంటారు మన నల్లయ్య. సో దాంట్లో నువ్వు పోటీ పడలేవు, దాంట్లో నువ్వు పోటీ పడలేవు. కొట్లాడతావు. నువ్వు నిజంగా మంచి ఫైటర్ అంటే జూలో పోయి సింహం ఉండే బోళ్ళు దూకి నీ వల్ల కాదు. సంపర్కం చేయడం పావురాయి రోజు 60-70 పైసలు సంపర్కం చేయడం దేనితో కూడా నువ్వు సమానం కాదు. అవే సుపీరియర్గా ఉన్నాయి, నువ్వు ఇన్ఫీరియర్గా ఉన్నావు. మరి నువ్వు టెక్నాలజీ టెక్నాలజీ అని చెప్పి అంటా ఉన్నావు. టెక్నాలజీ ఎంత కనుక్కొని నువ్వు సాధించింది ఏంటి? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి వీటినేమన్నా నువ్వు జయించావా? జయించడం ఏంటి? కొత్త కొత్త రోగాలు తెచ్చుకుంటా ఉంటే కొత్త కొత్త రోగాలు. ఇప్పుడు మామూలుగా జనాలు ఏంటి అంటే ఎయిడ్స్ లేకపోతే ఇంకోటి ఇవన్నీ కూడా వాటికి తాత ముత్తాత వచ్చేసారు పేర్లు ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారు వాళ్ళు. వాటికి పేర్లు ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాను. తాత ముత్తాతలు వచ్చేస్తున్నాయి. కొన్ని కంట్రీస్లో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కూడా నిషిద్ధం అన్నమాట. ఎందువల్లంటే వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చేస్తే హెపటైటిస్ సి వచ్చేస్తుంది అనమాట. జస్ట్ షేక్ హ్యాండ్ ద్వారా. ఆ దేశంలో షేక్ హ్యాండ్ ఇచ్చేది కూడా లేదు. సో అంత మనం ఏంటి అంటే ప్రకృతికి విరుద్ధంగా జీవనాన్ని గడపడం వల్ల మనం ఏంటి అంటే ఇటువంటి కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్లో మనం ఉన్నాం. సృష్టించిన భగవంతుడికి తెలియంది కాదు, నీకు తెలిసి ఉండేది ఎక్కువ. సృష్టించిన భగవంతుడి కన్నా మనకు ఎక్కువ తెలుసా? సో భగవంతుడు ఏ రకంగా నిన్ను జీవించమని చెప్పి అడిగాడో ఆ రకంగా సింపుల్గా నువ్వు జీవించుకుంటూ పోతే సరిపోదు అంతే. నువ్వేదో అతిచేట్లన్నీ ఉపయోగించి నేనేదో ఈ సమాజాన్ని ఉద్ధరింపజేసేస్తాను, ఈ టెక్నాలజీని అంతా పెట్టేసి అది చేసి ఇచ్చేసి అరే ఈ టెక్నాలజీ అంతా వినాశనానికి. మహాభారతంలో మీరు చూస్తే యక్షుడు ధర్మరాజు అడుగుతాడనమాట, నీకు ఏదైనా మోడర్న్ టెక్నాలజీ కావాలా అంటే. అప్పుడు ధర్మరాజు కృష్ణుని అడుగుతాడు, ఈయనేదో మోడర్న్ టెక్నాలజీ ఇస్తాడంట అని. అప్పుడు కృష్ణుడు అంటాడు, అదంతా కూడా నీ కష్టాన్ని దుఃఖాన్ని తీసుకొస్తుంది, అదేం అవసరం లేదు. కష్టాన్ని దుఃఖాన్ని తీసుకొని వస్తాం. లాస్ట్ టైం కూడా నేను చెప్తాను చిన్న ఎగ్జాంపుల్, మీరు ఈరోజు కూడా జస్ట్ న్యూస్ పేపర్లు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, వాళ్ళు యాక్సిడెంట్ పర్సంటేజ్, యువత 19% నుంచి 30% యాక్సిడెంట్లో పోయేవాళ్ళు. ఇంతకుముందు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎద్దులు బండి, గుర్రం. ఎద్దులు బండి అంటే గుద్దుకుంటే ఏమైనా చచ్చిపోతారా చెప్పండి? ఎద్దులు బండి 2 కేసు తీసుకొని గుర్తేసుకొని 20 మంది చేస్తున్నారు ఎక్కడ ఉందా? కానీ గుర్రంలో పోతే మ్యాక్సిమం పడిపోతే కాలుకి ఇరుగుతుంది, అంటే నేను ప్రాణం పోదు. సో మన చెయ్యి కావాలో చేస్తే ఇంతకు ముందు కూడా ఏంటి అంటే వాళ్ళ యొక్క మనం క్రియేట్ చేసుకున్నాం అన్నమాట, మనం క్రియేట్ చేసుకున్నాం. వాళ్ళు జీవించడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. భీష్మ పితామహుడు చెప్పాడు, ఇల్లు వదిలి బయటికి వెళ్లకుండా ఉండే తట్టుగా జీవనాన్ని ఏర్పాటు చేసుకున్నవాడే నిజమైనటువంటి హ్యాపీయెస్ట్ పర్సన్. భీష్ముడు అడుగుతాడు ధర్మరాజు, ఎవరు ఈ సృష్టిలో ఆనందంగా జీవిస్తాడు అని? బ్రతకడానికి ఇల్లు వదిలి బయటికి వెళ్లకుండా ఉండేవాడే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అంట. దాంట్లో ఎంత సైన్స్ ఉంది తెలుసా? ఈరోజు భార్య ఒక దగ్గర పనిచేస్తుంటారు, ఆమె హైదరాబాద్ అయితే ఈయన బెంగళూరు, లేకపోతే ఈయన బెంగళూరు అయితే ఆమె హైదరాబాదు. నెలలో ఒకరోజు కలుస్తారు. అదే ట్రైన్ లేటు లేకపోతే ఫ్లైట్ లేటు కానీ అయితే ఆ కలవడంలో కూడా 12 గంటలు 6 గంటలు అయిపోతుంది అనమాట. ఆయన ముఖాలు చూసుకొని మళ్ళీ బాయ్ బాయ్ అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు అనమాట. వీడు అక్కడ కూర్చొని నా భార్య పరిస్థితి ఏంటి అని, ఆమె అక్కడ కూర్చొని నా భర్త పరిస్థితి ఏంటి అని, పిల్లలు ఇంకో దగ్గర ఉన్నారు అమ్మ దగ్గర తాత దగ్గర వాళ్ళ పరిస్థితి ఏంటి. వీడు ఒకవేళ సంపాదిస్తూ ఉన్నా కానీ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందా? అదే ఒక పొలం ఉంది, పొలం పక్కన ఇల్లు ఉంది, కుటుంబం అంతా ఇంట్లో ఉన్నాడు, వీడు జస్ట్ పొలంలో పోయి పని చేసుకుంటాడు, మళ్ళీ ఇంట్లోకి వస్తాడు పేద చేస్తాడు, ఆయన ఏదో పురాణ కాలక్షేపం చేసుకుంటాడు, సాధన చేసుకుంటాడు, కళ్ళ ముందే పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, హ్యాపీ లైఫ్, అది హ్యాపీ హోమ్. ఇప్పుడు ఊరికే ఎక్కడో ఎగ్జిబిషన్లో హ్యాపీ హోమ్ అని చెప్పి ఒకటి అటువంటి స్టిక్కర్ ఒకటి తెచ్చి ఇంటికి అందించుకుంటాడు, దాన్ని సారో హోమ్ అంటే అనమాట. హ్యాపీ హోమ్ ఎక్కడ లేదు, ఎక్కడ లేదు హ్యాపీ హోమ్. సో లైఫ్ని మనం కాంప్లికేట్ చేసుకున్నాం, కాంప్లికేట్ చేసుకున్నాం. ప్రభుపాదుల వారు ఏంటి అంటే అట్లీస్ట్ డివోటీస్, డివోటీస్ కూడా మనం కూడా లైఫ్ని కాంప్లికేట్ చేసుకోకూడదు అనమాట. మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ మరి టూ మచ్గా ఉండకూడదు. ఎండీవర్ ఏదేదో పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని ఇంకా సంపాదించాలా, అది చేయాలా ఇది చేయాలా, ఏదేదో ప్లానింగ్ లాస్ట్కి అల్టిమేట్గా నిన్న నేను చెప్పినట్టుగా ఈయనంత కష్టపడి గృహప్రవేశం చేసిన 2 సంవత్సరాలకి శ్మశాన ప్రవేశం అయిపోతానమాట. ఉపయోగం ఏముంది దానివల్ల? సో ప్రభుపాదులు గారు చెప్తారు ఏంటి అంటే హ్యూమన్ లైఫ్ అంటే పీస్ఫుల్ లైఫ్. మానవ సమాజం శాంతియుతంగా ఉండాలి, మానవుడు ఆనందంగా ఉండాలి. ఎందువల్ల అంటే వీటికి బుర్రను ఇచ్చాడు భగవంతుడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని వారి జీవితంలో ఉపయోగించుకుంటే వీళ్ళు హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయొచ్చు. నేను లాస్ట్ టైం మీకు చెప్పాను ఈ ద్రౌపది సినిమా తీయాలని చెప్పి ఆయన జేకే భారవి నా వెనకాల తిరుగుతారంటే రాఘవేంద్రరావు అనే ఒక డైరెక్టర్ ఆయనకి ఈ కథ వినిపించాను. అప్పుడు ఆయన అడిగారంట, సినిమా అనే దాంట్లో విలన్ లేకుండా ఎట్లా ఉంటుంది సినిమా, దీంట్లో విలన్ ఏమైనా ఉన్నా? ఇతను 7 సంవత్సరాల నుంచి ప్రభుపాలు నీలామృత ఎంత చదివేశాడంటే తడుముకోకుండా ఇమీడియట్గా ఆన్సర్ చేశాడంట, ప్రభుపాల సినిమాలో విలన్ ఎవరు అంటే అజ్ఞానం విలన్ అన్నాడు. అజ్ఞానం విలను, జ్ఞానం హీరో, ఆ జ్ఞానాన్ని ఇచ్చిన ప్రభుపాదే హీరో, విలన్ వచ్చే అజ్ఞానము, ప్రపంచంలో ఉండే అజ్ఞానాన్ని తొలగించడానికి ఈ హీరో ప్రపంచం అంతా తిరిగాడు, ఇదే కథ అన్నాడు, ఇదే కథ అండి. సో ఈరోజు సమాజం మొత్తం మీద ఈ అజ్ఞానం అనమాట, అజ్ఞానం వాట్ ఈజ్ వాట్ అనేటువంటి తెలియట్లేదు ఎవరికి కూడా. లైఫ్ని డే బై డే మోర్ కాంప్లికేటెడ్, మోర్ కాంప్లికేటెడ్, మోర్ కాంప్లికేటెడ్, ఇంకా దాన్ని ఇంకా కష్టాలతో కూరుకుపోయేటట్టుగా వాడు తెలుసుకుంటూ పోతూ ఉన్నాడు. సో అందుకని మనం ఏంటి అంటే డివోటీస్ మనం ఎప్పుడు కూడా ఈ జ్ఞానాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకొని ఇతరులని అటువంటి సిచ్యువేషన్ నుంచి సేవ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలా. అల్టిమేట్గా ఏంటి అంటే మనిషికి కావాల్సిందండి పీస్ ఆఫ్ మైండ్. ఆ పీస్ ఆఫ్ మైండ్ నువ్వు ఎక్కడన్నా ఏ ప్రయత్నం కృత్రిమంగా చేయి, పీసెస్ ఆఫ్ మైండ్ అవుతుంది కానీ పీస్ ఆఫ్ మైండ్ మాత్రం కాదన్నమాట. పీసెస్ ఆఫ్ మైండ్, సో నిజమైన పీస్ ఆఫ్ మైండ్ నీకు రావాలా అంటే కేవలం ఈ జ్ఞానం, భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క సేవ. మీరు అసలు జస్ట్ ఆ గేట్ దాటి లోపలికి టెంపుల్లోకి ప్రవేశించగానే జస్ట్ మీ మైండ్లో ఉన్నటువంటి నానా డిస్టర్బెన్స్లన్నీ జస్ట్ అట్లా పారిపోయినట్టు అయిపోయి ఎంత పీస్ఫుల్గా తయారవుతారు. నాతోటి అట్లీస్ట్ 2000 మంది భక్తులు చెప్పుకుంటారు, నేను ఇస్కాన్లో చేరినప్పటి నుంచి ప్రభుజీ టెంపుల్లో ఉన్నంత వరకు చాలా బాగుంటుంది, ఆ గేట్ దాటి బయటకు వెళ్ళిపోగానే అన్నీ గుర్తొచ్చేస్తాయి మాకు, మళ్ళీ ఫుల్ టెన్షన్. సో నీ హృదయాన్ని టెంపుల్కి చేసుకో, రాధాకృష్ణ చంద్రని ఎప్పుడు హృదయంలో ఉంచుకో, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ అదే ఫీలింగ్లో ఉండొచ్చు. టెంపుల్ అంటే ఏంటి, నువ్వు టెంపుల్లో ఉండి కూడా భగవంతుని గుర్తుకు తెచ్చుకోకపోతే టెంపుల్ కాదు. నువ్వు ఎక్కడున్నా కానీ భగవంతుని గుర్తుకు తెచ్చుకున్నప్పుడు ఆయన హృదయంలో విరాజమానమై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించినప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడే టెంపుల్ అనమాట. అప్పుడు చాలా మంది మనల్ని క్వశ్చన్ అడుగుతారు, అసలు ఈ గుళ్ళు ఈ విగ్రహాలు ఇవన్నీ దేనికి ప్రభుత్వం? నువ్వు ప్రతి దగ్గర భగవంతుడిని ఉన్నాడు అనేది గుర్తించలేదు కాబట్టి అట్లీస్ట్ ఒక ప్రదేశంలో గుర్తించడానికి ప్రయత్నం చేస్తూ అందుకోసం గుళ్ళు విగ్రహాలు ఇవన్నీ ఇక్కడ ఆ భగవంతుని యొక్క ఉపస్థితాన్ని గుర్తించి ఆయన మీ హృదయంలో ఉంచుకొని అది ప్రాక్టీస్ చేసి చేసి నువ్వు ఎక్కడికైనా కానీ అదే చైతన్యంలో ఉండు. అది ట్రైనింగ్ ఇచ్చే టెంపుల్ అనమాట. మనం అన్ని దగ్గర చూడలేకుండా భగవంతుని కానీ టెంపుల్ అది చూడ ప్రాక్టీస్ చేయి. నువ్వు ఎక్కడికైనా కానీ ఆ భగవంతుడి యొక్క ఉపస్థితాన్ని గుర్తించు. సో అందువల్ల ఈ యొక్క మనం ఏంటి అంటే పండరీపురంలో ఒక భక్తుడు ఉన్నాడంట. ఆయనకి ఒకరోజు ఏమైంది అంటే రోజు భగవద్గీత శ్లోకాలు చదువుకోవడము చివరిలో విటలా విటలా అని చెప్పి విటలని ప్రార్థించినాము. ఒక చిన్న పూరి గుర్తులో ఆయన ఉన్నాడు. ఒక వస్త్రాలు వ్యాపారం చేసే వ్యక్తి వస్త్రాలు అమ్ముకుంటూ వర్షం వస్తుంది అన్నమాట రాత్రి వస్తే అయ్యా ఈ వస్త్రాలన్నీ తడిచిపోతే ఇంక వాటికి విలువ ఉండదు అని చెప్పి చాలా మందిని అడుగుతాడంట. వాళ్ళెవరు ఆశ్రయం ఇవ్వరు. ఈ భక్తుడు ఏంటి అంటే నా ఇంట్లో ఉండదు సార్, కానీ ఈయన పడుకున్న ప్లేస్లో మాత్రమే నీళ్లు పడట్లేదు, మొత్తం కంటలో ఇల్లు. సరే ఎక్కడ పెట్టుకుంటాడు ఈ వస్త్రాల మూట? అప్పుడు సరేనని చెప్పి ఈయన పడుకునే ప్లేస్లో వస్త్రాలు పెట్టుకోమని ఆయన పడుకోమని నేను చదువుతూ మూలం అనుకుంటున్నాను. అంటే భక్తుడు అంటే పరదుఃఖ దుఃఖి. ఉదయంతో వస్త్రం అంతా ఆగిపోయిన తర్వాత ఆ వస్త్రాల వ్యాపారస్తుడు చాలా కరుణ చెంది మరి ఎంత సాక్రిఫైస్ చేశారు మీరు త్యాగం చేశారు అని చెప్పి ఆయనకు ఒక శాలువన్న దోవచీనం ఇస్తాడు. ఆయన రోజు స్నానం చేసి చంద్రబాబు నదిలో ఈ భగవద్గీత శ్లోకాలు చెప్పుకొని హృదయపూర్వకంగా వితరులను స్మరించుకుంటూ సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఇప్పుడు ఈ కొత్త స్టాల్ వచ్చింది దోవచీ వచ్చేసరికి దానికి మట్టి అవసరమని చెప్పి ఈయన ప్రణాళం చేయడం చేయట్లేదు. క్యూర్ అవుతున్నారు ఇది ఏమన్నా మట్టి అయిపోతుందేమో. దీని అర్థం ఏంటి అంటే ఏదైనా ఎక్స్ట్రా వస్తా ఉంటే ఆయనకి తరంధరలో తగ్గుతూ వస్తూ ఉంటుంది. సాయంత్రానికి రియలైజ్ అయిపోయాడు. ఏమని రియలైజ్ అయ్యాడు అంటే ఈ వస్త్రం ముఖ్యమా, భగవంతునికి ప్రణామం ముఖ్యమా? వస్త్రం కోసం భగవంతుని ప్రణామాన్ని నేను త్యాగం చేశాను అంటే నేనంత దుర్మార్గుడిని. దీనికి పరివర్తనం ఏంటి అంటే నా ఒంటికి నాగలు కట్టుకొని పొలంలో దున్నమని చెప్పి చెప్పాలి ఎద్దులు. ఆయన ఒంటికి నాగలు కట్టుకొని పొలంలో దున్నించుకున్నాడు. ఎందువల్లంటే మట్టి వస్తుందని ఫీల్ అయ్యాను కాబట్టి ఆ మట్టి అంతా నా ఒంటికి అవ్వాలి. ఈ రోజు ప్రణామం చేస్తే వస్త్రానికి మట్టి అవుతుందని చెప్పి నేను అనుకున్నాను. అప్పుడు విటలుడు వచ్చి ఆపుతాడంట, ఆయన నేను చేసుకున్న ప్రాయశ్చిత్తం చాలు, నేను తట్టుకోలేకుండా ఉన్నాను, నువ్వు ఈ శిక్ష మీద నువ్వు విధించుకోవటం, నువ్వు ఎక్స్ట్రా గ్యాడ్జెట్స్ పెంచుకుంటూ ఉంటే ఎక్స్ట్రా ఫెసిలిటీస్ పెంచుకుంటూ ఉంటే భగవంతుడికి అంత దూరం అవుతూ ఉంటావు, దూరం అవుతూ ఉంటావు, దూరం అవుతూ ఉంటావు. సో ఈ హోల్ సివిలైజేషన్ ప్రస్తుతం ఉన్నటువంటిది ఎంత డిమోనియస్ సివిలైజేషన్ అంటే భగవంతుణ్ణి మరిచిపోవడానికి మొత్తం వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఈ శాస్త్రవేత్తలందరూ. భగవంతుడు కాదు, మేమే భగవంతులం, అంతా మా చేతిలోనే ఉంది, మీరేం బరీ అవ్వద్దు అని చెప్పి భగవంతుడిని మర్చిపోయేటట్టుగా చేసేటువంటి. ఇప్పుడు హిరణ్యకశిపుడే ఉన్నాడు, మీరు ఓం నమో నారాయణ జపించడానికి లేదు, ఓం నమో హిరణ్యకశిపాయ నమ ఇది జపించను నన్ను, ఇది జపించను నన్ను. అంటే ఈ రోజుల్లో జస్ట్ మనీ 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 ఒక్కటే అన్నమాట. ఎస్పెషల్లీ మన ఇండియన్స్ డబ్బు సంపాదించు, ప్రపంచంలో ఎక్కడన్నా పోండి, ప్రపంచంలో ఎక్కడన్నా పోండి, డబ్బు సంపాదించడానికి ఉండేవాళ్ళు ఎవరు అంటే ఇండియన్స్, ఆధ్యాత్మిక జ్ఞానానికి కాదు. అతి నీచమైన పని దగ్గర నుంచి అతి హైయెస్ట్ పని చేయడానికి వేరే అన్ని దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇండియన్స్. ఇంత గ్రేట్ కల్చర్ని వదిలేసి కేవలం డబ్బు. కానీ ప్రభుపాదులు గారు చెప్పారు, భరత భూమిలో పుట్టిన వాడి జ్ఞానాన్ని ప్రపంచానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఒక సైంటిస్ట్ ఒక ఇండియన్ జర్నీ చేస్తున్నారు ఫ్లైట్లో, కిటికీలో నుంచి చూస్తూ ఉన్నారు, ప్రకృతి ఎంత బాగుంది, చాలా బాగుంది. ఈ సైంటిస్ట్ ఇండియన్తో చెప్పాడంట, ఏదైనా ఊరికే టైం పాస్ తీ, ఏదన్నా మనం గేమ్ ఆడుతున్నాం, అందాలు కాస్తాం, నువ్వు ఏదైనా చెప్పలేకపోతే నాకు జస్ట్ 50 రూపాయలు ఇవ్వు, నేను కానీ చెప్పలేకపోతే నీకు 5000 రూపాయలు ఇస్తానన్నాడంట. సరే అన్నాడు. అప్పుడు ఆ సైంటిస్ట్ నేను అడిగాడంట, చంద్రుడికి భూమికి దూరం ఎంత అన్నాడంట. మీరు సింపుల్గా నాకు తెలీదు అని చెప్పి 50 రూపాయలు ఇచ్చేసాడంట. అప్పుడు సైంటిస్ట్ అడిగాను, నువ్వు నన్ను పెట్టాడు అన్నాడు, 3 కాళ్ళ జంతువు ఒకటి కొండ మీదకి బరబరా ఎక్కేసి బరబరా దిగేసింది, ఆ జంతువు ఏంటి అన్నాడండి. వీడు సైంటిస్ట్ నాకు తెలీదు అని చెప్పి 5000 ఇచ్చాడు వీడికి, వీడు జేబులో పెట్టు కళ్ళు మూసుకున్నాడు అనమాట. ఈ సైంటిస్ట్కి చిక్క పుట్టిపోతుంది ఆ 3 కాళ్ళ జంతువు ఏంటో తెలుసుకోవాలని. కానీ వీడిని పెట్టేసి ఆ 3 కాళ్ళ జంతువు ఏంటి అని అడిగాడు, వాడి ఇచ్చిన 5000 50 రూపాయలు తీసేసి వీడి చెట్లో పెట్టి నాకు తెలియదు అన్నది. అంత తెలివైనడు డబ్బులు సంపాదించినప్పుడు. అంత తెలివైన డబ్బులు సంపాదించినారు ఇండియన్ అనమాట. కానీ ప్రభుపాదుల వారికి వేరే వాళ్ళకి వ్యత్యాసం అదే, ప్రభుపాదుల వారికి జ్ఞానం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అన్నారనమాట, కొంచెం కాంప్రమైజ్ చేయండి దీంట్లో ఈ నియమాలు వీటన్నిటిలో. ప్రభుపాదుల వారు చెప్పారు, నేను ఇక్కడికి వ్యాపారానికి రాలేదు, అడుక్కునేదానికి రాలేదు, జ్ఞానం ఇవ్వడానికి వచ్చాం, జ్ఞానం ఇవ్వడానికి వచ్చాం. సో ఈ రోజుల్లో మనిషి ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటి అంటే అజ్ఞానం అన్నమాట, అజ్ఞానం. సో అజ్ఞానాన్ని తొలగించాలని ప్రభుపాదుల వారు నిన్న నేను ఆ భాగవతం భాష్యంలో చెప్తున్నారు. ఆ భగవంతుని రాజ్యం యొక్క సమాచారాన్ని తెలియపరచడమే కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం, సమాచారం. ఆ భగవంతుని యొక్క రాజ్యం తెలియపరచడమే ముఖ్యమైనటువంటి హరే కృష్ణ ఉద్యమం యొక్క ఉద్దేశం. ఇంక వేరే ఏం లేదు గోల్. ఆధ్యాత్మిక జగత్తుంది, అక్కడ జన్మ లేదు, మృత్యువు లేదు, ముసల్తనం లేదు, వ్యాధి లేదు, ఈ దుఃఖాలు ఏం లేవు. స్పిరిచువల్ వాళ్ళు ఎవరు కూడా కళ్ళద్దాలు పెట్టుకొని ఉండరు. స్పిరిచువల్ వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో ఎవరు కూడా పెట్టుడు పళ్ళు పెట్టుకోరు. ఆధ్యాత్మిక జగత్తులో ఎవరు కూడా కర్ర రూప ఉండదు. నవ యవ్వనంత ఎప్పుడూ యవ్వనులుగా ఉంటారన్నమాట. వృద్ధాప్యం రాదు, ముసల్తనం ఉండదు, వ్యాధులు ఉండవు. అక్కడ హాస్పిటల్స్ ఉండవు, ప్రత్యేకంగా వైకుంఠంలో కానీ గోలోక బృందావనంలో కానీ మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, ఇంటెన్సివ్ కేర్ ఇవన్నీ ఉండవు అక్కడ. సో డెఫినెట్గా అది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అన్నమాట. కానీ ఈరోజు మనిషి ఎంత దిగజారిపోయాడు అంటే వీడికి అసలు దేనికోసం తప్పించాలా అనేటువంటిది ఏం లేదు. ఒకసారి ఒకటి అన్నాడంట, ఒక సుబ్బారావు నువ్వు బాగా తాగుతున్నావురా, నరకానికి వెళ్తావు నువ్వు అన్నాడు. మరి వీడన్నాడంట, మరి వంశీ గారు కూడా తాగుతున్నాడు కదా అన్నాడంట, వాడు కూడా నరకానికి వెళ్ళిపోతాడు అన్నాడంట. మరి నిరంజన సంగతి ఏంటి అన్నాడంట, వాడు నరకానికి వెళ్ళిపోతాడు అన్నాడంట. అప్పుడు మరి వేసే ఇందిరా అన్నాడంట, ఆ ఇందిర కూడా నరకానికి వెళ్ళిపోద్దు అన్నాడంట. అప్పుడు వీడు సుబ్బారావు అన్నాడంట, ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోతే నేను కూడా అక్కడ ఉంటే మా బ్యాక్ ఎంత అక్కడే ఉంది కదా, హ్యాపీగా ఉంటాడు. ఇంక నేను మారుస్తాను కదా మనం. సో అట్లున్నారు ఈ ప్రపంచంలో మనుషులు అన్నమాట. వాడికి అరే ఇది ఆ ఇంటికి కనిపిస్తా ఉంది, ఇది ప్రాబ్లం లో బాబులో దాని జోలికి వెళ్ళద్దంటే కూడా వీడు ఏం స్పృశించట్లేదు అన్నమాట. థిక్ స్కిన్ అయిపోయింది, థిక్ స్కిన్ అయిపోయింది. సో ఇటువంటి దుర్భరమైనటువంటి అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మార్చడానికి శ్రీల ప్రభుపాదు గారు ప్రయత్నం చేశారన్నమాట. సో ఆయన అనుమానులుగా, ఆయన ఫాలోవర్స్గా మనందరి యొక్క దృక్పథం ఏంటి అంటే ఏదో ప్రసాదం తగ్గిందని పిచ్చులాడుకోవడం, లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు. మన ముందున్నటువంటి పెద్ద సమస్య ఏంటి అంటే ఈ అవిద్య అజ్ఞానం అనే దాన్ని సమాజం నుంచి ఎట్లా వెలికి తీయాలా, దాన్ని ఎట్లా తొలగించాలా. ప్రతి ఒక్క డివోటీ దీని మీద మెడిటేట్ చేయాలన్నమాట. ఎంతమందికి మనం హరినామం ఇవ్వగలం, హరినామం వినిపించగలం? ఎందువల్లంటే ఎందుకు నగర సంకీర్తన చేయాలా? ఎక్కువ నగర సంకీర్తన చేసి ఎక్కువ మంది చేత వాడికి నామం వినిపిస్తే కానీ వాడు ఒక అట్లీస్ట్ ఒక 20-30 సార్లు అన్న నామం వింటే కానీ వాడు నువ్వు చెప్పే పత్రం గురించి ఆసక్తి చూపించరు. ఆ నామంతో వారికి పదే పదే వినిపిస్తూ ఉండాలి. అది కొన్నిసార్లు వాడు గొడవలోకి పోయిన తర్వాత అప్పుడు కొన్ని రోజులకు ఆలోచన వస్తుంది అనమాట, ఏంటి మీరు చేసేది, దీని గురించి ఏదో తెలుసుకోవాలి, దీని గురించి తెలుసుకోవాలి. ఎక్కడో నిన్న అక్కడ నేను మాయాపూర్లో మీటింగ్స్కి వెళ్తే ఒక డివోటీ ఆయన వచ్చినాడు అనమాట. ఏదో కంట్రీలో, అది కంప్లీట్ ముస్లిం కంట్రీ అనమాట. అక్కడ డివోటీస్ని పోలీస్ రౌండప్ చేస్తారనమాట. రౌండప్ చేస్తే అసలు మీరు చేసేది ఏంటి అన్నారు. భగవంతుడి గురించి ప్రచారం చేస్తా ఉన్నారు. భగవంతుడి గురించి ప్రచారం అంటే ఏంటి భగవంతుడు అన్నారు. వీళ్ళు ఈ తత్వం వాళ్ళకి చెప్తే ఆ పోలీసులు ఏంటి అంటే సరే తత్వం చాలా బాగుంది అని చెప్పి ఆ పోలీసులు ఇద్దరు భక్తులకు మారిపోయారంట. ఇద్దరు హరే కృష్ణ భక్తులుగా మారిపోయారండి. వాళ్ళు చెప్పారంట, మేము ఎవరికి చెప్పము, మా ద్వారా ఇక్కడ ప్రచారం మీరు చేసుకోవచ్చు అన్నమా, మా ద్వారా మీరు ప్రచారం చేసుకోవచ్చు. ఈ తత్వానికి అంత శక్తి ఉంది, తత్వానికి అంత శక్తి ఉంది. నాకు లాస్ట్ 4 డేస్ నేను మాయాపూర్లో ఉంటే దగ్గర దగ్గర 3,000 మంది ఫారినర్స్ వేరే వేరే దేశాల నుంచి వచ్చున్నారండి. ఎక్కడ చూసిన వాళ్ళు ఆ పిలకాలు, ఈ దోవతులు, ఈ పుస్తకాలు, ఎంతో చిన్న చిన్న పిల్లలు కూడా శిఖాలు పెట్టుకొని తమాషగా దోవత వేసుకొని చూస్తుంటే ఎంత అట్లీస్ట్ ఒక 5-6 టైమ్స్ కళ్ళలో నీళ్ళు వచ్చాయి నాకు. ఎందుకంటే ప్రభుపాదుల వారు ఎంత చమత్కారం చేశారు ఈ ప్రపంచాన్ని, ఎంత చమత్కారం చేశారు. చిన్న పిల్లలు వారు చిన్న దోవత ఒకటి కట్టుకొని, ఒకడైతే ప్రభుపాదు గారు పూజ జరుగుతా ఉంటే వీడు ఒక చిన్న దోశ చేసుకొని పైన ఒక చిన్న చెద్దరు ఇంతేంటోడు అనమాట. వాడికి ఒక చిన్న ప్లేట్ సేమ్ ప్రభుపాదు గారు పూజ ప్లేట్ వాడిపోతుంది అనమాట. అక్కడ మహారాజులు ఆర్పిస్తుంటే వీడు ఇంకో పక్కన నిలబడుకొని ఆయన ఏం తీసుకుంటాడో వీడు కూడా ఫస్ట్ అగ్రత తీసుకుంటాడు. అనుకో వాళ్ళందరికీ చూపించారు పెట్టాడు. వాడు చిన్న ప్లేట్ వచ్చాడు, వీడు ఒక ప్లేట్ వాడు ప్రతిరోజు అనమాట. వాడు టయానికి వచ్చేస్తాడు ప్రభుపాదు గారు పూజ టయానికి వాడు చిన్న ప్లేట్ తీసుకొని వచ్చేసి ఒక కార్నర్లో వాడు పెట్టుకొని వాడు కూడా మనం చూశాను. వాడు ఫారినరు, చిన్నవాడు, ఎంత ముద్దుగా ఉన్నాడంటే వాడు. తర్వాత ఆడికి ఇంకా చిన్న పిల్లల చెల్లెలు ఉందన్నమాట. ప్రవచనం జరిగేటప్పుడు మనం మామూలుగా మనుషుల మధ్యలో నుంచి వెళ్ళాలంటే వెనక ఒక పిక్కు ఆయనకు ఒక పిక్కు ఇచ్చేసి తగలతా వెళ్ళిపోక మనమేం లెక్కలేము అనమాట. ఆ చిన్న పాప 3 ఏళ్ళు కూడా ఉండవు ఆ పాపకి చెయ్యి పెట్టుకొని ఇక్కడ అనుకుంటా ఉండి ఆ వెళ్ళి కూర్చుంటా ఉందన్నమాట. ప్రణామం చేసి కూర్చుంటాం. జస్ట్ 3 ఇయర్స్ అవైలబుల్. ఎవరికైనా కాలు తగలకూడదని మనం ముందు చెయ్యి పెట్టుకొని ఇక్కడ జరుపుకుంటూ వెళ్తాం కదా, అట్లా చిన్న పాప జరుపుకుంటూ వెళ్ళి ఆయన వెళ్ళి కూర్చొని ప్రణామం చేసుకున్నాం మనం కూర్చుంటాం. సో ఎంత రెవల్యూషనరీ చేంజ్ ప్రభుపాదులో తీసుకొని వచ్చారు, రెవల్యూషనరీ చేంజ్ అన్నమాట. సో అందుకని ఈ డివోటీస్ ఏంటి అంటే మనం 24 గంటలు ప్రభుపాదుల వారి మీద ఆ మెడిటేషన్ తోటి ఆయన యొక్క ఆశయాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా అనేటువంటి తపనతోటి మనం ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయగలం. ఎప్పుడు చేయగలము అంటే ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్, పవిత్రత శక్తి. మనం ఆ యొక్క తీవ్రమైనటువంటి నామం మనసులో ఎప్పుడు ఆలోచన అంతా కూడా ఆ ప్రభుపాదుల వారి యొక్క ఆశయాలను ఎట్లా ముందుకు తీసుకుని వెళ్ళాను. నేను మొన్న మన ప్రభుపాదుల లీలామృత గురించి అక్కడ మాయాపూర్లో ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళందరూ కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారనమాట. వాళ్ళు ఒకటే అన్నారు, ఇది చరిత్ర 30,000 మంది విద్యార్థులు ఒక్కసారిగా ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర చదవడం అంటే హిస్టరీ అనమాట. 50 సంవత్సరాలుగా ప్రభుపాదుల వారి లీలామృత అచ్చు వేసిన పుస్తకాలే 10,000. లాస్ట్ ఇస్కాన్ మొదలైనప్పటి నుంచి మన 50th anniversary దాకా తెలుగులో 10,000 అచ్చు వేశాం అంతే. 10,000 అచ్చు వేసి వితరణ చేశాం. 3 నెలల్లో 30,000 పుస్తకాలను మనం వితరణ చేసి 30,000 మంది చదివేటట్టు. సో ఈ కార్యక్రమాలు ఏంటి అంటే ఇంకా చేయాలా, ఇంకా చేయాలా. ఏమిటి 30,000 మంది ఏంటి, నెక్స్ట్ ఇయర్ 100,000 మంది పార్టిసిపేట్ చేయాలి. 100,000 మంది ప్రభుపాదుల వారి యొక్క మెసేజ్ ప్రతి ఒక్కరూ వినాల. నాకు నిన్న ఒక 1 మంత్ నుంచి ఫ్లోర్ చాలా ఇన్ఫెక్షన్గా ఉందన్నమాట. అది వేరే కంట్రీస్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి పెయిన్ ఎక్కువగా ఉంది, ఎక్కువ మాట్లాడితే పెయిన్ వచ్చేస్తా ఉంది. సో 1 మంత్ నుంచి ఉంది కదా, అది ఏమైనా కాంప్లికేషన్ అవుతుందేమో అని చెప్పి నిన్న ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గర రాజమండ్రిలో వెళ్ళానమ్మా. నన్ను చూడంగానే ఆ ఈఎన్టీ డాక్టరు మీరు ఇస్కాన్ నుంచా అన్నారు. అవును అన్న. అంటే అతను ఎంత గ్లోరిఫై చేయడం మొదలుపెట్టాడు అంటే, నేను మొన్న ఎందుకో మన హిందూ ధర్మం సనాతన ధర్మం రోజు రోజుకి తగ్గిపోతా ఉంది అని సెర్చ్ చేయడం మొదలుపెట్టే, ఈరోజు మనం ఇక్కడ క్రిస్టియానిటీ పెరిగిపోతుంది అనుకుంటున్నాం కానీ ఇస్కాన్ ద్వారా ప్రపంచమంతా హిందుత్వం పెరిగిపోతుంది అన్నటువంటిది నేను నెట్లో చూసేసరికి నా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తే. అది ఎవరు చేశారని చర్చ చేస్తే ఎవరో ప్రభుత్వాదు అంట, ఆయన ఒక్క వ్యక్తి ముసలాయిని పోయి ఇదంతా ప్రపంచమంతా చేశారంట. నేను అక్కడ నెట్లో సెర్చ్ చేస్తే నైరోబి అక్కడ 200,000 మంది హిందూ తత్వాన్ని ఫాలో చేసేవాళ్ళు ఉన్నారు. ఆ 200,000 మంది ఎట్లా ఫాలో చేస్తున్నారంటే ఇస్కాన్ ద్వారా. రష్యాలో చూస్తే 15,00,000 మంది హిందూ తత్వాన్ని పాటించే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇట్లా ప్రతి కంట్రీలో చూస్తే 2,00,000,000 మంది హిందూ తత్వాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు అంటే నాకెంత ఆనందం వేసింది అంటే, ఇదంతా చేయడం ఎవరు అంటే ఒక వ్యక్తి అంటే నాకు చాలా ఆనందం వేసింది. మీ ఇస్కాన్ని కలవాలనుకుంటా ఉన్నాను, ఈరోజు మీరే వచ్చారు నా దగ్గరికి అని చెప్పి అతను నన్ను మాట్లాడనివ్వట్లేదు. అతనిలో ఉండే ఆనందాన్ని జస్ట్ కట్టేస్తున్నాడు అనమాట, రొడగా మాట్లాడేస్తా ఉన్నాడు. సో ప్రభుపాదుల వారు అద్భుతం అద్భుతం సృష్టించారండి, అద్భుతం సృష్టించారు. సో అందుకని మనం ఏంటి అంటే ప్రతి ఒక్క డివోటి కూడా చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా జన్మ సార్థక సరే సర్వపరోపకారి. మన జన్మను మనం సార్థకం తెలుసుకోవాలా, పరోపరోపకారి, ఇతరులకు ఉపకారం చేయాలి. ఏంటి ఆ ఉపకారం అంటే యారిదేకే తారేకాన్ని కృష్ణ ఉపదేశి, ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా కృష్ణుని గురించి మాట్లాడాలి, కృష్ణుని గురించి తెలియపరచాలి. అదొక్కటి సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం, వేరే పరిష్కారం ఏం లేదు. సో నెక్స్ట్ ఇయర్ పిల్లలకి ధ్రువ అనేటువంటి దాని మీద సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ పెట్టబోతా ఉన్నాం అన్నమాట. ధ్రువ, ధ్రువ అంటే స్థిరమైన చిత్తము కలిగిన వాడు. ఈరోజు యువకంతా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దానికి దీనికి చదువులో స్థిరత్వం లేకుండా, నేను ఈ మధ్య కాలేజ్ ఫీల్డ్కి వెళ్ళడం కోసం కొన్ని స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేస్తే 50% ఆఫ్ ద యూత్ అనమాట వాళ్ళ యొక్క యువశక్తి అంతా నిర్వీర్యం అయిపోతుంది. దేనికోసం అంటే జస్ట్ పగటి కళ్ళ వల్ల. వాడేంటి అంటే సినిమాలో రిక్షా వాడు కోటిత్రుడు అయితే చూస్తారనమాట. చూసేసి ఇంకేది చదవడం మానేసి పుస్తకం పట్టుకొని ఏదో ఒక రోజు నేను కోటీశ్వరుని అయిపోతాను, ఆడి సినిమాలో ఏదో సబ్జెక్ట్ కోసం అటు చూపిస్తే వీడు వీడు అటు అయిపోతాడని చెప్పి మన పగటికల్లదంతా చదివేది లేదు. లాస్ట్లో వీడు రిక్షా దొక్కుంటాడు, లాస్ట్లో వీడు రిక్షా దొక్కునేది. ఏం రా మీ బ్యాక్గ్రౌండ్, తల్లిదండ్రులు చాలా గొప్ప బ్యాక్గ్రౌండ్, నువ్వేంట్రా రిక్షా దొక్కుతున్నావు అంటే నేను రిక్షావాడు కోటీశ్వరుడు అయిపోయింది సినిమాలో చూసి ఎట్ట కోటీశ్వరుడు అవ్వాలని చెప్పి కలవగన్నాను, లాస్ట్లో రిక్షావాడు అయిపోయాను. రిక్షావాడు అయిపోతాడు లేకపోతే దొంగోడు అయిపోతాడు. సో మనం ఏంటి అంటే వీళ్ళని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాలా అంటే ఆ ధ్రువ చరిత్రలో డిటర్మినేషన్ గురించి ప్రభుపాదులు చక్కగా వివరిస్తారనమాట. యువతలో ఎట్లా డిటర్ అంటే ధ్రువుడి దగ్గరికి చాలా మంది వస్తారు, వచ్చి అతని యొక్క ఎయిమ్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ భగవంతుని తపస్సు చేయకుండా ఉండాలని చెప్పి 33,000 కోట్ల దేవతలు డిస్టర్బ్ చేస్తారు ధ్రువుణ్ణి అని అల్పచంద్రుడు. సో అటువంటి సతవాలు వీరు చదివినప్పుడు చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకోవడమో లేకపోతే చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని తట్టుకోలేక మాటకు ద్రవ్యాలు తీసుకోవడము ఇటువంటి వాటికి వాళ్ళు పోకుండా ఉండాలా అంటే వీటన్నిటిని నిలదొక్కుని నిలబడేటువంటి ఒక క్యారెక్టర్ని వాళ్ళకి చూపించాలి. సో అందుకని చెప్పి ఈసారి ప్రతి ఒక్క డివోటీ కూడా ఈ యొక్క ఎన్రోల్మెంట్లో వీటన్నిటిలో పాల్గొనండి. మీరు ఇక్కడ అర్థం కావట్లేదు, ఇక్కడ మనం చేసే యాక్టివిటీ ఏదో చిన్నవి అనుకుంటా ఉన్నారు, ప్రపంచం హర్షిస్తూ ఉంది యాక్టివిటీస్ని. సో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి, ప్రతి ఒక్కరూ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ఎన్రోల్మెంట్ చేయండి. అట్లీస్ట్ గుంటూరు టౌన్లో 10,000 మంది అన్న పార్టిసిపేట్ చేయాలి ఈ ధ్రువ యాక్టివంలో. అప్పట్లో అంత చెప్పి గోట్ల దీనికి మాట్లాడు. సో ఇది మనం ఇచ్చినప్పుడు పబ్లిక్కి భగవంతుడికి ప్రియం అవుతాం. భగవంతుడి గీతలో ఏం చేస్తున్నారు, ఏదం పరమం ముఖ్యం మద్భక్తేశ్వరి భక్తి మయి ఇతరాశత్వం మమై వైశ్వతంపయ. ఈ పరమ రహస్యాన్ని ఇతరులకు ఎవరైతే బోధిస్తాడో వాడు నాకు మిక్కిలి ప్రీతిపాతడు, మిక్కిలి ప్రీతిపాతడు. మనం మొన్న విజయవాడలో చేసిన ప్రోగ్రామ్ ఈ రోజుకి కూడా పండ్లు వస్తూ ఉన్నాయి. చాలామంది ఆ ప్రోగ్రాం తర్వాత విజయవాడ నుంచి రాజమండ్రి టెంపుల్కి వస్తున్నారు. ఆ బాలాజీ అభిషేకానికి గెస్ట్ హౌస్లో ఉండి పాల్గొని నాకు సండేస్ వచ్చి ఒక రోజు స్పెండ్ చేసి ఎన్నో వందల మంది ఇన్స్పైర్ అయ్యారు, వందల మంది ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళందరూ జపమాలలు తీసుకున్నారు, జపం చేస్తూ ఉన్నారు. సో ఏ కార్యక్రమం అయినా కానీ అది ఊరికినే పోదు అన్నమాట, ఊరికినే పోదు. దాని యొక్క ఫలితం డెఫినెట్గా ఉంటుంది. గెంజ్ వేసిన తక్షణమే కాయలు రావాలంటే కాదు, టైం పడుతుంది అన్నమాట. అట్లీస్ట్ అయితే గెంజ్ అయితే వేయాలి, మనం పిచ్ అయితే వేయాలి. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అందువల్ల డివోటీస్ అందరూ కూడా ఐకమత్యంతో మంచి అండర్స్టాండింగ్ తోటి వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఇతరులకు దీన్ని ఎట్లా ఇవ్వాలా అనేదే గోల్ ఉండాలి. కానీ ఏదో చిన్న చిన్న దీనికోసం అల్పమైనటువంటి దీనికోసం సమయాన్ని వృధా చేసుకోకూడదు మనం. సో ఎనిబడి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్? ఇప్పుడు ప్రదేశంలో పుట్టడం చాలా విలువైనటువంటిది, చాలా గొప్ప విశేషం అన్నమాట. ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో పుట్టడం, అక్కడ ఒక ఇంపార్టెన్స్ భగవంతుడు ఇవ్వడం ఏంటి అంటే పుట్టంగానే సరిపోదు, నీ యొక్క పుట్టుకను గొప్పతనం చేసుకోవాలంటే వజ్రంగా పుట్టడమే దానికి విలువనివ్వదు. దాన్ని ఏం చేయాలి, వజ్రాన్ని, వజ్రం అంటే ముడి వజ్రం, అది జస్ట్ ఒక స్టోన్ లాగా ఉంటుంది. అది ఎప్పుడైతే ఆ కంసల వారి దగ్గర అది పదులు పెట్టి అది ఎంత చెక్కబడి అంత జరుగుతుందో, అది ఒక షేప్ వచ్చినప్పుడు, దానికి షైనింగ్ వచ్చినప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది. అది వజ్రంగా పుట్టడమే దానికి వాల్యూ ఏం తీసుకురాదు. సో ఇక్కడ పుట్టడం చాలా గొప్ప. ఇన్ ది సేమ్ టైం నువ్వేంటి అంటే నీ యొక్క జన్మకు వినియోగించుకునేటువంటి శైలింగ్ ప్రోగ్రాంలో ఉండాలా, సత్సంగంలో పాల్గొనాలా, భగవద్గీత చదవాలా, భాగవతం చదవాలా. ఐఏఎస్ కొడుకుగా పుట్టంగానే వీడు గొప్పడైపోతాడా? అడు ఐఏఎస్ కుమారుడుగానో లేకపోతే పెద్ద ఆఫీసర్ కుమారుడుగాను పుట్టడు, వాడికి వాల్యూ ఉంది. కానీ ఆ వాల్యూని ఇంకా ఇనుమడింపు చేసుకునే దానికి వీడు కూడా నిక్కలైతే అటువంటి స్టడీస్ ఏదో చేస్తే ఆ వాల్యూ కంటిన్యూ అవుతుంది. లేకపోతే నో వాల్యూ, వీడి రేపు మళ్ళీ రిక్షా వల్ల అవ్వచ్చు. ఆ పుట్టుకే కాదనమాట. ఆ పుట్టుకుని మళ్ళా ఇంకా ఎలివేట్ చేసుకోవాలంటే దానికి ఆ వాల్యూ, ఆ వాల్యూని ఇచ్చేసుకోవాలన్నమాట. ఆ వాల్యూని వీడి వీడు స్వయంగా వీడు ఎడ్యుకేట్ అవ్వాలా, వీడు ఏదో డిగ్రీ పొందాలా, అప్పుడు వాడికి విలువ వస్తుంది. మా నాయన ఐఏఎస్, మా నాయన ఐఏఎస్ అని చెప్పుకుంటే ఇంకేం విలువ వస్తుంది? ఓకే, ఆయన ఐఏఎస్లో ఉన్నంత వరకు ఏమైనా విలువ ఉంటుందేమో, ఆయన పదవి పోయిన తర్వాత ఇల్లు ఎవరు లెక్క చేస్తుంది? ఎవరు లెక్క చేయదు. వీడు వీడి స్టాండ్ని సొసైటీలో నిలబెట్టుకోవాలంటే వీడు కూడా ఏదో చదవాలా, వీడు కూడా మంచి స్థాయికి వెళ్ళాలి, అప్పుడే వీడికి విలువ వస్తుంది. మామూలు వర్క్ కుమారుడి కన్నా ఐఏఎస్తో పుట్టినాడు కుమారుడికి కొంత వాల్యూ ఉన్నప్పటికీ కూడా రేపు క్లర్క్ కుమారుడు ఐఏఎస్ అయితే వీడుకునే వాల్యూ వీడికి రాదు. ఇప్పుడు ఎవరు చదువుతా ఉంది, వాళ్ళు ఎక్కడ లేచిలుగా వచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ వేదాలు ఉంటుంది చెట్లు చదివి వీళ్ళు గొప్ప స్థాయిలో భక్తులుగా ఉంటున్నారు. మనం ఇంత ఉన్నతమైన చదివేసి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ పాయకాలను క్లీన్ చేసుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నేను ఫారిన్ రిటర్న్ ఫారిన్ రిటర్న్ అంటాడు, వాడు అక్కడ దేశ పని ఇది లేదు, ఇక్కడికి వచ్చినప్పుడు కోటేస్తాడు. ఆంధ్రప్రదేశ్ది ఏంటి అంటే టాయిలెట్ క్లీన్ చేయడము, పెట్రోల్ బంక్లు పెట్రోల్ పట్టడము, అంత డాలర్లు అదే అక్కడ చేసేది మ్యాక్సిమం. సో ఓన్లీ పుట్టుకతోనే కాదు, దానికి ఆ పుట్టుకతో ఉన్నటువంటి దానికి ఒక డెకరేషన్ చేసుకోవాలి. ఆ డెకరేషన్ ఏంటంటే జ్ఞానం ద్వారా మీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించుకున్నప్పుడు అప్పుడు ఆ వెలుగు అనేది అవుతుంది, ఆ జన్మ సార్థకం. ప్రశ్న ఏంటి అంటే చిన్నపిల్లలు నామం చేయడానికి దానికి ఉత్సాహం చూపిస్తారు, కొంతమంది వృద్ధులు వాళ్ళు వృద్ధాప్యులకు వచ్చినా కానీ భగవంతుడు నామం చేయడం ఇవన్నీ కూడా ఉత్సాహం చూపించరు. దీనికి కారణం ఏంటి? మనం ఈయన చిన్నపిల్లడు అనుకుంటున్నాం, ఈయన ముందు జన్మలో ఆల్రెడీ కొంత భక్తి చేసుకొని వచ్చాడు అనమాట. సో అందుకని ఇక్కడ చిన్న వయసు నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ వృద్ధుడిగా ఉన్న ఆయనకి ఈ జన్మలో స్టార్ట్ అయింది భక్తి కొంచెం, అందుకని చెప్పి ఆయన స్లోగా ఉన్నాడు. సో రకరకాల సిచ్యువేషన్ తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఈ వృద్ధుడుగా ఉన్న ఆయన రకరకాల అలవాట్లకు అలవాటు పడిపోయి ఉన్నాడు. సో మొక్క ఈ వంగనది మానయ్య వంగున. సో అందుకని ప్రహ్లాదుడు చెప్తాడు కౌమారం నుంచి ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి, చిన్నప్పటి నుంచి ఏదేదో అలవాటు అయిపోయింది ఆయనకి, అందువల్ల ఆయన వీలు కాదు. నేను లాస్ట్ టైం మీకు ఒక కథ చెప్పాను, ఒక తీర్థయాత్రలకు వెళ్ళేవాడు ఒక దుకాణానికి దీక్షకు వెళ్తాడు. అప్పుడు ఆ దుకాణం యొక్క యజమాని కుమారుడు బయటండి, మా తండ్రి పిల్లికి కూడా భిక్షలు పెట్టడం ఆయన, మా బలే టైం దగ్గరకు వచ్చాను దానానికి అని చెప్పి ఆ కుమారుడికి ఒక ఆలోచన వస్తుంది, తండ్రిని తీర్థయాత్రకు పంపిస్తే కొంచెం వీళ్ళు పాపం వస్తుందేమో మా నాన్నలో అని చెప్పి, నాన్న మీరు కూడా తీర్థయాత్రకు వెళ్ళండి సంతోషం అంటే అంటే వ్యాపారం ఏమి పొద్దుగా నేను తీర్థయాత్ర నేను చూసుకుంటాను, నష్టం రాకుండా చూసుకుంటాను, నేను హామీ ఇస్తాను అని చెప్పి నచ్చ చెప్పి తండ్రిని పంపిస్తాడు. ఈ తండ్రి ఎక్కడికి తీర్థయాత్రలకు ఎంత పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఇందులో కొంచెం కూడా చేంజ్ ఉండదు, చాలా ఏదో ఒక రకంగా ఉంటాడు. ఇతను అనుకుంటాడు, రే చాలా మందితో నేను తీర్థయాత్ర చేశాను, ఇటువంటి గొప్ప ఇంకా చేయలేదు, ఇందులో కొంచెం కూడా మార్పు రావట్లేదు. చివరికి కాశీకి వెళ్తారు, కాశీ విశ్వనాథుని చూసినా కానీ ఏం మార్పు లేదు. చివరికి ఆ శ్మశానం మణికర్ణ శ్మశానం అక్కడికి వెళ్తారు అనమాట. అక్కడికి వెళ్తే కొంచెం వెటకారంగా నవ్వుతాడు అన్నాడు, అట్లీస్ట్ శ్మశానం చూసేసరికి మార్పు వచ్చేసింది ఇతరులో, ఏమండి శ్మశానం చూడంగానే మీలో ఏదో మార్పు వచ్చినట్టుంది అంటాడు. అప్పుడు చాలా తప్పు చేశాను అబ్బాయి అంటాడు. అప్పుడు ఇతను అనుకుంటాడు జీవితంలో అంతా ఆధ్యాత్మికత లేకుండా జీవితం గడిపేశానని తప్పు చేశానని మీకు రియలైజేషన్ వచ్చింది, ఏంటండి మీరు చేసిన తప్పు అని చెప్పి చాలా ఆశ్రతగా ఇతను అడుగుతాడు. అప్పుడు మీరు అంటాడు జీవితం అంతా బట్టల వ్యాపారం చేశాను, చాలా తప్పు చేశాను, కట్టెల వ్యాపారం చేస్తుంటే ఆదాయం బాగా వచ్చిండేది, శవాలు ఎందుకు అడగబడుతున్నాయి ఇక్కడ, కట్టెల వ్యాపారం చేస్తుంటే బాగా సంపాదించుకునేవాడు. ఓడి నాయన బట్టల వ్యాపారం చేసి తప్పు చేశాను, కట్టెల వ్యాపారం చేస్తుంటే ఇంకా ఆదాయం వచ్చిండేది. సో ఒక చైతన్యానికి అలవాటు పడితే వాళ్ళ మార్పు రావడం చాలా కష్టం. అందుకనే ప్రభుపాదు గారు చెప్తారు, చిన్న వయసు నుంచి ఈ ఆధ్యాత్మిక చింతన అన్నటువంటిది రావాలన్నమాట. మొక్క ఏముందనేది మానేవి ఉంటుందన్న. సో ఓల్డ్ పీపుల్లో కొంచెం లేట్, వాళ్ళు రకరకాల అలవాట్లు పడిపోయి ఉంటారు, అవి కొంచెం టైం పడుతుంది వాళ్ళు దీంట్లో రావడానికి. సో చిన్న వయసులో ఉండేవాళ్ళు, ఇప్పుడు మనం అనుకోవచ్చు చిన్నగా ఉన్నాడు కదా, ఏదో జన్మలో చేసుకున్నటువంటి అసుకృతి వల్ల ఇప్పుడు కొంచెం స్పీడ్గా ఉన్నాడు. చాలా మంది చూస్తాం ఒకరోజులో వాళ్ళు చాలా ఫాస్ట్ అయిపోతారు, ఒక రోజులోనే మొదటి రోజు మాల తీసుకుంటారు, మరొక రోజులోనే నియమాలు పాటిస్తామని చెప్పి చెప్తారని లేదు. కొంతమంది ఎన్నో సంవత్సరాలుగా వస్తారు, క్లాసులు వింటారు వాళ్ళు, కానీ వెళ్తూ ఉంటారు, ప్రసాదం తీసుకుంటారు, కానీ ఏమైనా మాల చేస్తున్నావు అంటే ఇంకొంచెం టైం పడుతుందా అంటారు. సో ఇవన్నీ వాళ్ళు చేసుకున్నటువంటి సుకృతి కర్మలను బట్టి ఉంటాయన్నమాట. ఇంకేమి వస్తున్నాయి? సో అందుకని డివోటీస్ అందరు కూడా ఏంటి అంటే, తరోగ యొక్క జ్ఞానం గురించి మంచి అవగాహన తెచ్చుకోవాలా, దీన్ని బాగా అధ్యయనం చేయాలా, శ్రవణం బాగా చేయాలా, తర్వాత జపం తీవ్రతోటి చేయడానికి మనం ప్రయత్నం చేయాలా, తర్వాత ఇన్ ది సేమ్ టైం పరోపరోపకారి ఇతరులకు కూడా ఎప్పుడు మెడిటేషన్ అంతా కూడా ఈ ప్రభుపాద వారి యొక్క వాణిని మనం పబ్లిక్లోకి ఎక్కడ తీసుకెళ్లాలా, ఎంతమందికి వీలైతే తెలియపరచాలా, ఇది తపనతో ఉన్నప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది, అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. ఈ జ్ఞానం లేని దాని వల్లే సొసైటీలో చాలా మంది సఫరవుతా ఉన్నారు, సఫరవుతా ఉన్నారు. ఓకే, గంగరాజ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి, రాధాకృష్ణచంద్రకి, జగన్నాథ బలదేవ సుభద్రమాయకి, గౌరవసాయికి, హరినామ సంకీర్తనకి ఇక గౌర ప్రేమనందే.